ನ್ಯೂಟನ್ ಅಕ್ಕಲ್ಲೇ ಉದಾಹರಣೆ ಅರ್ಥ ಹೌದನ್ನ ಕದಾ ನ್ಯೂಟನ್ ಸಲಾ వచ్చేశాక ఇంకా న్యూటన్ అక్కలేదు కానీ న్యూటన్ చెప్పేటటువంటి అనేక మంది టీచర్స్ చదువుకునే వాళ్ళు అనేక మంది అలా కొనసాగుతూనే ఉంటుంది. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పరమపూజ్య గురుదేవులు మనకి అందజేశారు. విజ్ఞానంలోనే ఇస్సులు ఉంది. ఒకసారి ఒక ఫార్ములా కనిపెట్టేసి మానవ జాతికి అందజేస్తే ఇంకా మానవ జాతికి ఆ ఫార్ములా కనిపెట్టిన వాడి మేధస్సు అక్కర్లేదు, ఆ తెలివితేటలు అక్కర్లేదు, ధీమహి ఉంటే చాలు, మన బుర్రలో దాన్ని ధారణ చేయగలిగితే చాలు. ఈ అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము కాకువాయిలో వచ్చింది. ఇప్పుడు మన ముందు పాడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి గాయత్రి చేతన కేంద్రం ద్వారా మొత్తము ఆంధ్రప్రదేశ్ని గాయత్రి ప్రదేశ్గా మార్చడానికి పరమపూజ్య గురుదేవుల యొక్క అక్కడ శిక్షణ పొందినటువంటి పరమానంద ద్వివేది గారు వచ్చారు. అంతేగాక మన ఆంధ్రప్రదేశ్ నుంచి 30 మంది యుగశిల్పులుగా తయారై కూడా వచ్చారు. కానీ ఇక్కడ మనం గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, మనం చెప్పదలుచుకున్నది ఏమిటి, భావం చాలా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. పరమపూజ్య గురుదేవులు మానవ జాతికి ఏమందించారు, ఫార్ములా అనేక ఉండ ఒకటే ఉంటుంది. ఏమిటి అందించారు ఆయన, గాయత్రి మంత్రాన్ని అందజేశారు. చాలామందికి ఒక అపోహ ఏంటి అంటే వాళ్ళ గాయత్రి మంత్రం తెలుసని. నాకు తెలిసి ఆధునిక కాలంలో అంటే కృష్ణుడు తర్వాత వచ్చినటువంటి వాళ్ళల్లో కేవలం ఇద్దరికే గాయత్రి మంత్రం తెలుసు, ఆర్య సమాజం స్థాపించినటువంటి దయానంద సరస్వతికి, మన పరమ పూజ్య గురుదేవులకి గాయత్రి మంత్రం తెలుసు, ఉపయోగించుకోవటం తెలుసు. ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవటము అనేటటువంటి నేర్పినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోండి. గాయత్రి మంత్రం మీకు తెలుసు అనుకుంటున్నారు, ఉపయోగించుకోండి దాన్ని. ఫార్ములా తెలిస్తే E=MC² అని బాంబు తయారు చేయగలమా? 10th క్లాస్ చదివిన వాడికి కూడా తెలుసు ఈ ఫార్ములా, ఐన్స్టీన్ చెప్పినటువంటి ఈ ఫార్ములా, బాంబులు తయారు చేసేటటువంటి ఫార్ములా. కానీ తయారు చేయమను, తయారు చేయటానికి టెక్నాలజీ కావాలి. అంచేత గురుదేవులు గాయత్రి మంత్రంతో పాటు యజ్ఞ టెక్నాలజీ కలిపారు. మీరు చేస్తున్నది యజ్ఞ యొక్క చిన్నపిల్లల ఆటలు మాత్రమే. గురుదేవుల యజ్ఞాన్ని మీరు చేస్తున్నటువంటి సాధారణ యజ్ఞము నుంచి, వాజపేయి యజ్ఞాల నుంచి, పశుబంధ యజ్ఞాల నుంచి, రకరకాలైనటువంటి యజ్ఞాల స్థాయి నుంచి అశ్వమేధ యజ్ఞం వరకు తీసుకెళ్తారు. టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అశ్వమేధ యజ్ఞంతో దాని పరాకాష్ఠ అందుతుంది. దానికి ముందు అజమేధము, నరమేధము 1958లో గురువు గారు నరమేధ యజ్ఞం కూడా చేశారు. మేధము అనేసరికల్లా మీకు యజ్ఞంలో అర్థమయ్యేది ఏంటంటే చంపేయటం అని. మన నరమేధంలో గురువుగారు ఎంతమంది మనుషులు చంపారో మీకు నాకు తెలీదు. అంచేత నరమేధము అంటే అర్థం ఏంటి, మేధస్సు పెంచటం. గొర్రెలాంటి మనస్సు అజమేధము. మనం అందరము గొర్రెలమే కదా, మీకు అర్థమవుతుందో లేదో. క్లాసులో ఇంజనీర్గా డాక్టర్గా మీకు విద్య ఎందుకు వస్తుందంటే మీరు అజమేధులు కనుక. గొర్రెల్లాగా వాళ్ళు చెప్పింది వినకపోతే మిమ్మల్ని గొర్రెలని నేను కించపరచటం లేదు. గురువు చెప్పిన దాన్ని నువ్వు అనుసరించలేకపోతే నీకు జ్ఞానం ఎక్కడ వస్తుంది, అది అజమేధం అంటే. మరి గోమేధము సూర్యకిరణాల యొక్క శక్తి, అశ్వమేధము మీ మనస్సుని మీ వశంలో పెట్టు. అశ్వ హార్స్ పవర్ అంటే శక్తి. శక్తి ఎక్కడుంది, మంది మన మనస్సులో ఉంది. మన మనస్సుని మనం ఉపయోగించుకోవటం మర్చిపోయాం. మనం సృష్టించగలిగేటటువంటి మనస్సుతో ఖచ్చితంగా మీరందరూ కూడా సృష్టికర్తలే. కష్టాలు సృష్టించుకుంటారు, సమస్యలు సృష్టించుకుంటారు. చేత మీ మానసిక శక్తిని నేను శంకించటంలే. రకరకాలుగా మీరు కష్టాలు సృష్టించుకోగలరు, సమస్యలు సృష్టించుకుంటారు, బాధలు సృష్టించుకుంటారు, రోగాలు సృష్టించుకుంటారు. కానీ ఓ సింపుల్ కామన్ సెన్స్ ఏంటి అంటే, ఇంగిత జ్ఞానం ఏంటి అంటే, మరి కష్టాలు సృష్టించుకునేవాడు సుఖాలు సృష్టించుకోలేడా? ప్రమాదాలు సృష్టించుకునేటటువంటి వాడు సుఖాలను సృష్టించుకోలేడా? ఆ విద్య యజ్ఞములో ఉంది. అంచేత గురుదేవులు మనకు అందజేసింది గాయత్రి. జీవించటం ఎలా అనేటటువంటి ఫార్ములా, దాన్ని భారతీయ ఫార్ములా అనుకోవద్దు, కానీ భారతీయ ఫార్ములా. యోగ నిద్రలో కొంచెం మత్తులోకి వచ్చినట్టుందని తప్పు చెప్పేశాను. ఒక పక్క ఏమంటున్నాను, గాయత్రి మంత్రము భారతీయులది కాదు, మళ్ళీ ఏమంటున్నాను, అది భారతీయులదే. వినటానికి చాలామంది ఈ చెప్పినటువంటి మాట మీకు ఎలా అనిపిస్తుందంటే, యోగ నిద్ర నేను చేయొచ్చా చేయకూడదా, ఇలాగే మాట్లాడతానేమో. కాదు, మీరు చేయండి యోగ నిద్ర, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటది న్యూటన్స్ లా? సైన్స్లో న్యూటన్ అనేటటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. ఇది విపులంగా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంచెం సైన్స్ గురించి అవగాహన లేని వాళ్ళకు కూడా అర్థం అవటానికి చెప్తున్నాను నేను. న్యూటన్ అనేటటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఇంగ్లాండ్లో, తను చదువుకుంటున్నటువంటి యూనివర్సిటీలో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఇంగ్లాండ్లో న్యూటన్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. పైనుంచి ఓ పండు కింద పడింది, గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు, దానికి ఫార్ములా కనిపెట్టాడు. అర్థమవుతోంది అందరికీ? ఇంగ్లాండ్లో ఒక ఇంగ్లీష్ అతను తన యూనివర్సిటీలో ఓ చెట్టు కింద కూర్చుంటే గురుత్వాకర్షణ శక్తి అనే ఫార్ములా కనిపెట్టాడు. దానికి మనం ఏమంటున్నాం, న్యూటన్స్ లా, న్యూటన్ యొక్క నియమము. ఇప్పటికీ అదే చెప్తాం. అంటే ఈ గురుత్వాకర్షణ శక్తి న్యూటన్దా? న్యూటన్ది కాదు కదా, ఎవరిది? ప్రపంచంలో అందరిది. ఎవడు దాన్ని నేర్చుకోదలుచుకుంటే వాడిది. కానీ న్యూటన్ని ఎందుకంటాం, ఆయన కనిపెట్టాడు కనుక. భారతీయులు జీవించే విధానమైనటువంటి గాయత్రిని కనిపెట్టాను కనుక అది భారతీయ మంత్రం అయింది. కానీ అది భారతీయులది కాదు, అది అందరిది. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నీవు జీవించదలుచుకుంటే గాయత్రి మంత్ర ఫార్ములాని మన భాషలో మంత్రము అంటాం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసుకోవాలి దాన్ని. మననం చేసుకో, మననం చేసుకోవటం అంటే ఆ జీవించే విధానం, నేను ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి. కానీ అప్పటికీ గురుదేవులు కొంతమందికి గాయత్రి పనికిరాదు అన్నాడు. భారతీయులది అన్నా భారతీయులది కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ పనికొస్తుంది అని చెప్పినా ఏమన్నాడంటే కొంతమందికి పనికిరాదు. ఎవరికి పనికిరాదు, మేము బతికి ఉన్నామో లేదో అనుకుంటూ జీవచ్ఛవాలలాగా బతుకుతున్న వారికి గాయత్రి మంత్రం అనవసరం. కానీ మేము బతికి ఉన్నాము, మేము జీవించినటువంటి ఈ జీవితానికి ఒక ఉద్దేశ్యం ఏమైనా ఉన్నదా? ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేత పశుభిర్నరాణ. ఆహారము జంతువులు తింటాయి, మనము తిన్నాం. నిద్ర జంతువులు పోతూ ఉంటాయి, మనము పోతూ ఉంటాం. భయము మనము భయపడుతూ ఉంటాం, జంతువులు భయపడుతూ ఉంటాయి. జంతువులు తమ సంతతిని పెంచుకుంటూ పోతూ ఉంటాయి, మన సంతతిని పెంచుకుంటూ ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా సంతతి పెరగటమే, జనసంఖ్య పెరగటమే జంతువుల యొక్క లక్షణాలు. ఆహార నిద్ర భయ మైథునించ సామాన్యమేత పశుభిర్నరాణ. మనిషికి జంతువులకి ఇవంతా కామనే, ఆహారం తీసుకోవటం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి, మీ జీవితాన్ని పరిశీలించుకోండి. ఇక్కడ శాంతి కుంజి యొక్క కార్యక్రమాలు చేయబడతాయి, ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైజ్ఞానిక పంధాలు చేయబడతాయి. వైజ్ఞానిక పంధ అంటే అర్థం ఏంటి? నువ్వు చేస్తే ఫలితం రావాలి నీకు. సైన్స్ అంటుంది కదా, స్విచ్ వేస్తే ఒకడికి వస్తుంది, నీకు శ్రద్ధ లేదు కనుక స్విచ్ వెలగదు అంటే అది ఇంకా ఆధ్యాత్మికత అయింది, కాలపు ఆధ్యాత్మికత. ఏదైనా పని జరగలేదు అనుకోండి, ఠగామను జవాబిస్తాను నీకు శ్రద్ధ లేదు కనుక, తప్పు అది. చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు జాగ్రత్తగా మీరు చేస్తున్నటువంటి పనులు చూసుకోండి. మన ఉద్యోగాలని కానీ ఇవంతా దేని చేస్తున్నాం? ఆహారం కోసం చేస్తున్నాం, అవునా కాదా? ఆహారం కోసం మాత్రమే పనిచేసేవాడు ఎవడు? జంతువు. రేపు డబ్బు ఉంటుందో ఉండదో, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందో ఉండదో, నాకున్న ఆరోగ్యం తగ్గుతుందో తగ్గదో, ఇవంతా ఏంటి? భయాలు. ఇది ఎవరి లక్షణం? జంతువుల సరే గోలలేదు, ఎంత చెప్పినా ఎంత చేస్తున్నా, పది పదిన్నర అయ్యేసరికల్లా నేను ఎంత చెప్పినా మీరు వినరు, జత మీరు గాభరా పడకండి, అంతసేపు చెప్పను. యోగ నిద్ర మీరు సాధించుకోగలిగితే అది వేరే విషయం. నేను నిద్రపోను అని అనుకోవటం అన్నది చాలా ముఖ్యం. నిద్ర ఎవరు పోతారు? జంతువులు పోతాయి. అందుకే నిద్ర సమాధి స్థితి అని శంకరాచార్య వారు చెప్పారు. సమాధి స్థితికి వెళ్ళినటువంటి వాడు అసలు నిద్రపోడు, కానీ నిద్రపోయినట్టు ఉంటాడు, దాన్ని యోగ నిద్ర. చెప్తున్న ఉదాహరణ అర్థమవుతున్నాయి కదా? మీ జీవితాన్ని మీరు విశ్లేషణ చేసుకోండి. మీరు చేస్తున్నటువంటి పని ఆహారం కోసము, ఏదో భయం పోగొట్టుకోవటానికి కోసము, నిద్ర కోసము, సంతానోత్పత్తి కోసం చేస్తూ ఉంటే మనం జంతువులమే. ఈ నర జంతువు మనమే అనుకో, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని విదేశీయులు అంటారు. కనీసం అక్కడైనా మనం విదేశీయులు ఒకలాగే మాట్లాడుతున్నాం. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, మనిషి సామాజిక జంతువు. మరి మనిషికి జంతువుకి తేడా ఎప్పుడొస్తుంది? ధర్మాన్ని నువ్వు పాటించగలిగితే. ధర్మం అంటే ఏంటి? జీవించటం తెలిస్తే. ధర్మం అంటే హిందూ ధర్మమా, ముస్లిం ధర్మమా, సిక్ ధర్మమా, జైన్ ధర్మమా, ఇదంతా కాదు. పరమ పూజ్య గురుదేవుల యొక్క కిందటి జన్మలో ఆయన శ్రీరామకృష్ణ పరమహంస. కాళికాదేవి సాక్షాత్కరించుకోవటానికి ఆయనకి 10-12 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత ఏ దేవతని ఆయన ఎన్ని రోజుల్లో చేశారో తెలుసా మీకు? 3-3 రోజుల్లో ప్రతి దేవత సాక్షాత్కరించింది ఆయన. కేవలం ఈ దేవీ దేవతలే కాదు, క్రైస్ట్ని సత్కరించుకున్నారు, మొహమ్మద్ని, జైన్, అన్ని మతాల యొక్క లీడర్స్ని కూడా, మార్గదర్శకులు కూడా ఆయన సాధించారు 3-3 రోజులు. ఇదంతా సాధించేసిన తర్వాత భారతీయ సంస్కృతి గురించి ఆయన చెప్పదలుచుకున్నది వివేకానందకి అందజేసిన తర్వాత ఆయన ఆలోచించారు, నేను చెప్పాను ఇంతమంది దేవీ దేవతల గురించి, నాకే 10-12 సంవత్సరాలు పట్టింది కాళికాదేవిని సాధన చేసుకోవటానికి, తర్వాత ఈ దేవతలన్నింటినీ కూడా 3-3 రోజుల్లో నేను చేసుకున్నాను, సరే అది చాలా కరెక్టే, ఈజీయే. ఒక ఎంఏ చదవటానికి 20 ఏళ్ళు పడుతుంది, మీకు కూడా 2 ఎంఏ చేయడానికి 20 ఏళ్ళు పడుతుందా? ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. అని ఆలోచించి ఈ వ్యక్తి గాయత్రి మంత్రాన్ని ఎందుకు అందజేశాడో అన్నది అర్థం చేసుకోండి. ఎటువంటి వ్యక్తి అందజేస్తున్నాడో తెలిస్తే దాని విలువ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సకల దేవతలను, సకల మతాలను, సకల ధర్మాలను సాధించాక ఆయన యొక్క తన సాధన యొక్క రసము, అంటే ఆయన చెప్పిన మాటకి అర్థమవుతున్న విలువ, ద్వివంత గాయత్రి చాలు. గాయత్రిలో ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది, వేద మాత. జ్ఞానాన్ని మీకు ఇచ్చేటటువంటి సోర్స్ గాయత్రి మంత్రం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మాటలలో ఏ మతమైనా ఏ ధర్మమైనా ఉందా లేదా? ఏమీ లేదు. వేదము అంటే జ్ఞానము. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? వేదమాత ఆతల్య నుంచి వస్తుంది. దేవతాశక్తులు భారతీయులు ఇంకో పెద్ద తప్పు ఎక్కడ చేస్తారు అంటే దేవతలు అంటే ఎక్కడో వైకుంఠంలోనో గోలోకంలోనో సత్యలోకంలోనో ఎక్కడో ఉంటుంది. వేదాలు అటువంటి దేవతల గురించి మాట్లాడవు. పృథ్వీ దేవత, పృథ్వీ అనే దేవతను ఎక్కడైనా చూశారు మీరు? మీలో ఎంతమంది చూడలేదు? పృథ్వీని చూడలేదా? కానీ పృథ్వీలో ఉన్న దైవత్వం మీరు గుర్తించలే. ఏ విధంగా న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టక ముందు కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంది, కానీ ఒకరిని దర్శించాడు. అందుకనే వేదాలను మంత్ర ద్రష్ట అంటాను. చూశాడు ఆయన అంతే, అది కనిపెట్టలేదు ఆయన కొత్తగా. సృష్టిలో లేని పృథ్వీ దేవత, వరుణో దేవత. చూశారు ఎప్పుడైనా వరుణదేవతని? ఇవాళ పొద్దున్న కూడా కొంచెం భయపడ్డాం మనం. వరుణదేవత మనని కనికరించి మనని పరిగెట్టించలే. వర్షం నీరు. అగ్నిర్ దేవత, చూశారు అగ్ని. వాయో దేవత, ఆకాశం దేవత, దేవుని దేవత. దేవత్వం అంటే అర్థమవుతుంది ఇప్పుడు. ఎక్కడో కాదు, మీ పంచతత్వాలతో నిర్మించబడినటువంటి శరీరమే దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త. మరి ఇందులో ఉన్నటువంటి దేవుణ్ణి ఎలా గుర్తిస్తాం మనం? గాయత్రి మంత్రం ద్వారా గుర్తిస్తాం. పంచతత్వాలతో నిర్మించబడిన శరీరము ఉన్నవాడే దేవతల్ని చూడగలరు, మిగతా వాళ్ళు చూడలేరు. మరి మీరు నిర్ణయించుకోండి, మీకు అర్హత ఉందో లేదు. మీకు డౌట్ వస్తుందేమో, ఏ శరీరం అయినా ఆ పంచతత్వాలతోనే నిర్మించబడుతుంది కనుక ఆ దేవతని మనకి చూపించగలదు కనుక దేవమాత అంటాం. ఇందాక వేదమాత జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి. దేవత్వం అంటే ఏంటి? శక్తినిచ్చేటటువంటిది. పృథ్వీ శక్తిని ఉపయోగించుకుంటేనే కదా మీకు తిండి దొరుకుతుంది. పృథ్వీలో గింజలను మల్టిప్లై చేసి అసంఖ్యంగా మార్చలేని శక్తే లేకపోతే మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది దేవతాశక్తి. అనంతమైనటువంటి శక్తి ఉంది. కానీ మనము మూర్ఖుల వలె ఈ కెమికల్స్ వాటిని వాడి దాని యొక్క ప్రోధి చేసే శక్తిని తగ్గించుకుంటున్నాం. దేవమాత అంటే అర్థమైంది కదా, దేవతాశక్తిని మీరు అర్థం చేసుకుని ఉపయోగించుకోగలరు. వేదమాత అంటే జ్ఞానశక్తిని ఉపయోగించుకోగలరు. ఇదంతా కాకుండా ఇంకో పేరు ఉంది గాయత్రి మంత్రానికి, విశ్వమాత. అంచేత ఎప్పుడైతే గాయత్రి మంత్ర జీవని శక్తి మానవుడికి అర్థమవుతుందో ఏం జరుగుతుంది? విశ్వవ్యాప్తకత్వం అవుతుంది. మాకెక్కడండి, మేమే సిద్ధ పురుషులు ఏమైనా అని మీ అంత హంబుల్ అంటే ఏంటంటారు? హంబుల్కి తెలుగు మీ అంత వినయమా? సరే, మీ అంత వినయశీలు మీరు అంటే ఏంటంటే ఎంత గొప్పగా ఉన్నా కూడా అబ్బాయి నాకేం తెలియదండి అనేటటువంటి వాళ్ళని చూస్తున్నాను. సంజయకుడికి, సంజయుడికి ఉన్న ఒకే ఒక దృష్టి దూరదృష్టి. మీకుందా లేదా? దూరదృష్టి అనకపోతే దూరదర్శన్ అంటారు అంతే. మీరు ఉందా లేదా దూరదృష్టి? ప్రపంచంలో ఉన్నదంతా కనిపిస్తుంది. ఇదేంటిది? దూరశ్రవణం. అంటే మనకున్న పంచేంద్రియాలలో దృష్టి శ్రవణము సిద్ధి మీరు పొందినటువంటి వాళ్ళు. అంటే ఎప్పుడైతే ఈ సిద్ధి వచ్చిందో ఏం జరిగింది? విషయం అంతా ఓడైపోయింది కదా. ప్రపంచంలో ఏం జరిగినా దూరదృష్టి, ఫోన్ కాల్, మొబైల్ ఫోన్స్, విశ్వమాత. అంచేత గాయత్రి మంత్ర శక్తి పనిచేయటం మొదలెట్టేసింది అప్పుడే ఆ విశ్వమాతా తత్వం. ఇంకా మిగతా మూడు ఉన్నాయి. ఆ మిగతా మూడింటిని దాన్ని అర్థం చేసుకోవటానికి యజ్ఞ విధానాన్ని పరమ పూజ్య గురుదేవుడు అందించారు. ఆ యజ్ఞ విధానాన్ని ఇక్కడ మీకు నేర్పబడుతుంది. కాకువయ్య ఆశ్రమంలో ఈ సైన్స్ మీకు నేర్పబడుతుంది. ఆధ్యాత్మికత చెప్పబడదు, ఆధ్యాత్మిక విజ్ఞానం చెప్పబడుతుంది. ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేటటువంటి ముక్తి గురించి చెప్పదు. పరమ పూజ్య గురుదేవులు చాలా స్పష్టంగా చెప్పారు, నాకు ముక్తి గురించి ఏమీ తెలియదు, ముక్తి కావాలంటే దయచేసి ఇక్కడే రాకండి. కానీ మీరు దేవత్వాన్ని పొంది అమరులైపోయి పృథ్వీని స్వర్గంగా మార్చదలుచుకుంటే ఇక్కడికి రండి. తేడా అర్థం చేసుకోండి. లక్ష్యం చాలా సులభంగా చెప్తాను, డాక్టర్ అవ్వాలి. కానీ అవ్వాలంటే ఇంకా చదవటం మొదలెట్టండి. ఇక్కడ శాంతి కుంజులో పరమ పూజ గురుదేవులు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం అనేటటువంటిది ఒకటి స్థాపించి ఆ దేవ సంస్కృతిని ప్రపంచమంతటికీ కూడా అందజేస్తున్నాడు. ఆ దేవ సంస్కృతిని మీకు అందించడానికి 3 రోజుల్లో 3 శక్తిధారాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే విజయ కుండలిని శక్తి. పరమ పూజ గురుదేవులు అందజేసినటువంటి ఈ కుండలిని శక్తి పుస్తకము వీరు అందజేశారు. కానీ పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తారు అంటే కుండలిని శక్తి అందులోనూ ఉంది, నిద్రపోయింది. నిద్రపోయినటువంటి ఈ కుండలిని శక్తిని సరి నుంచుంటే అది తీస్తాడు, అలా నెట్టి పెట్టు. ఈ కుండలిని శక్తిని ఇక్కడ నేర్పబడుతుంది, క్లాసుల లాగా నేర్పబడుతుంది. పరమ పూజ్య గురుదేవులు ఒక గ్యారంటీ ఇచ్చారు. కుండలిని శక్తి గురించి చాలామందికి ఏమీ తెలియదు, భ్రమలో పడకండి. మరి కుండలిని శక్తి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు అని పరమ పూజ్య గురుదేవుడు స్పష్టంగా చెప్తూ, మీరు ఈ మార్గంలో కనుక మీరు వెళ్తూ ఉంటే 2090 వరకు నేను సశరీరముగా వచ్చి మీకు చెప్తాను, ముందు మీరు అర్హత సంపాదించుకోండి. తెలియదు ఎవరికి కుండలిని శక్తి. రాజమండ్రిలో ఒకసారి నేను క్లాస్ చెప్తూ ఉంటే ఒకతో నుంచి 2 సంవత్సరాలు అయిపోయిందండి కుండలిని శక్తి జాగృతం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నాడు. నాకు చాలా ఆనందం వేసింది, అమ్మయ్యా కుండలిని శక్తి జాగృతం అయిన వాడికంటే నేను గొప్పవాడిని. కుండలిని శక్తి జాగృతం అయ్యాక కూడా నీకు సందేహాలు ఉంటే ఇంకా కుండలిని శక్తి ఏం జాగృతం అయింది? చాలామందికి ఇంకొక అపోహ ఉంది, మాకు ఆ దేవత కనిపిస్తున్నారు, ఆ దేవతలు కనిపిస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మాకు ఆయన ఇది చెప్తున్నాడు అది చెప్తున్నాడు అని నేను చాలా ఆనందం పడిపోయాను. ఇంత గొప్ప మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అన్నమాచార్యకి ఒక కలగన్నాడు ఆయన. అన్నమాచార్య సినిమా చూశారు కదా మీరు, కలగన్న తర్వాత అతని జీవితం ఎలా ఉంది? ఇప్పటికీ మంది మారుస్తుంది. మీరు కలలగని ఆ కృష్ణుడు కనిపించాడు, ఆ దేవుడు కనిపించాడు, వీడు కనిపించాడు కావాలనేది చాలా స్పష్టంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే అనేక సంస్థల్లో ఈ మూర్ఖత్వం ఉంది. నీకు దేవుడు కనిపిస్తే నువ్వు ఆ ఫినిష్ నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వ తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఇంకా దేవుడు కనిపించాక దేవుడిని నువ్వు కోరవు. దేవుడు నీకు నిజంగా దర్శనమిస్తే నువ్వు చేయగలిగే ఒకటే ఒక పని ఏంటంటే నాయన నువ్వు చెప్పింది చేస్తా. కానీ దేవుడు కనిపించాక నీకు కోరికలు మిగిలి ఉన్నాయంటే అలాంటి దేవుడిని వదిలేయండి అంటాడు గురువుగారు. ఎందుకైనా మంచిది, కోరికలు తీర్చటం మొదలెడితే చాలా చికాకులు వస్తాయి. అంచేత ఇవాళ ఈ కుండలిని జాగరణ గురించి చెప్తూ 2 ప్రమాదాల గురించి నేను చెప్పాను. మీకు ఏదో ఇక్కడ కదులుతుంది, ఇంత కదిలిందయ్యా నాకు నిజంగానే ఏదో కదిలి కుండలిని జాగరణ అవుతుంది. అంతారా సీరియస్గా ఉండాలి, కుండలిని జాగరణ అయిపోయింది మూర్ఖత్వం అర్థమైందా? శరీరంలో ఏ మార్పులు జరగవు? ఇంజనీరింగ్ చదివిన వాడు శరీరంలో ఏమైనా మార్పులు వస్తాయా? మహా అవుతే జుట్టు తెల్లబడిపోతుంది, ఈ మధ్య కొంచెం చిన్నతనంలోనే బాల నేర్పులు వస్తున్నాయి కనుక. అంటే అది శరీరంలోనే మార్పు కదా అనొచ్చు మీరు, అది వేరే విషయం, చదువుల్లో వచ్చిన మార్పు కాదు అది. ఏది జరిగినా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఆధ్యాత్మిక విద్యలో కుండలిని జాగరణ జరిగినా మారేది మనస్సు. మనస్సు మారుతుంది. మనం అది మర్చిపోయాం యోగ సాధనల పేరుతో. దానితో ఇవన్నీ కూడా మనస్సుని మార్చడానికి చేసిన ప్రయోగం. ఇందాక మీరు చేసిన ఆ సాధన యొక్క గొప్పతనం మీకు అర్థమైందా? మీరు కోరుకున్నది సాధించగలరు ఆ మాట ఆయనంత స్పష్టంగా చెప్పినా మీరు గమనించారా? అంటే నిద్రలో నువ్వు కలగంటావు, కల నీ చేతిలో లేదు. యోగ నిద్రలో మనస్సు ఎవరి చేతిలో ఉంది? మరి నువ్వు శాంతి కుంజుకి వెళ్ళి అక్కడ పరమ పూజ గురుదేవులు వందనీయ మాతా భగవతీదేవి శర్మని చూసి అక్కడ యజ్ఞంలో పాల్గొని అక్కడ గాయత్రి మాత శివలింగంలో ఉన్నటువంటి బంగారు కిరణాలు చూసి ఇంకాస్త గంగ గొడ్డుకి వెళ్ళి రంగులు కొంచెమే చెప్పారు ఆయన, ఏడు రంగులు ఏడు చక్రాల గురించి ఆ పద్మాలు ఆయనకు చేసి ఆయన మళ్ళీ మనకి ఆశీర్వదించి పంపించేటటువంటిది. ఇది కళా నిజమా? ఆనెస్ట్గా చెప్పండి, నిజాయితీగా చెప్పండి, ఇది కలగంటున్నారా నిజంగా? మీరు ఊహిస్తున్నారా? నిజంగానే ఊహిస్తున్నారు కదా. ఇల్లు కట్టాలి అనుకుని ఊహించిన వాడు ఇల్లు కట్టగలిగినప్పుడు, ఉద్యోగం సంపాదించుకోవాలి అని చదువుతున్నప్పుడు ఉద్యోగం సంపాదించగలిగినప్పుడు, మరి ఈ దర్శనం చెతి యోగ నిద్ర ఎంత గొప్పదో అర్థమైంది కదా. నిద్ర ప్రతిరోజు చేసుకోండి, కానీ నిద్రపోకండి. ఈ యోగ నిద్ర గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యోగ నిద్రను ఉపయోగించుకునే శక్తినే కుండలిని శక్తి అంటాం. ఇంకా అది కుండలిని శక్తిగా ఎందుకు ఉంటుంది ఉంటుంది అనేది ఇవాళ చెప్పను. కానీ 25 అంటే డబ్బు. సినిమాకి వెళ్తే మీకు 25 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నాయని నా అనుమానం. అంటే ఇవాళ నా కోరిక ఏంటి అంటే, నేను చెప్పడం ఆపేశాక మీరు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయాలి. మీరు రాసేసుకోండి, మళ్ళీ మీరు కంప్లైంట్ చేయటం మర్చిపోతారు. మేము పుస్తకం కోసం అడిగామండి, అయిపోయాయి, ఇంకా మేము ఎక్కడ కొంటాం అంటే ఏంటన్నది అందరూ కొనుక్కోవాలి. మాకు చదువు రాదండి. మీ ఇంట్లో ఎవడో ఒకడు చదువుకున్నవాడు ఉంటాడు, వాడు చదువుతాడు. ఇంత అద్భుతమైనటువంటిది, ప్రపంచాన్ని నిర్మించగలిగేటటువంటిది, విశ్వాన్ని మార్చగలిగేటటువంటిది అన్న అద్భుతమైనటువంటి శక్తి ఒకటి కుండలిని శక్తి. ఇవి రెండు కాకుండా ఇంకో రెండు శక్తులు ఉన్నాయి. ఒకదాన్ని సూక్ష్మీకరణ శక్తి అంటాం, ఇంకో దాన్ని సూర్యకిరణాల శక్తి అంటాం. నేను ముందు సూక్ష్మీకరణ శక్తి చెప్పి తర్వాత సూర్యకిరణాలు చెప్పి తర్వాత కుండలిని గురించి చెప్పాలి అంటే నేను అంతా గందరగోళం చేశాను. ఈ గురువులతో ఒకటండి, ఇప్పుడు మిమ్మల్ని సుఖంగా ఉండనివ్వరు, మార్చేశారు. ముందర నిద్రపోవటం నేర్పు. దేనికి నిద్రపోవాలి? కష్టాలకి నిద్రపోవాలి, సమస్యలకి నిద్రపోవాలి. దేనికి జాగ్రత్తమై ఉండాలి? మీ లక్ష్యానికి జాగ్రత్తమయ్యాలి. అది చెప్తున్నది అర్థమవుతుందా? నిద్రపోవద్దు అంటే అర్థం నిద్రపోవద్దని కాదు. మీ సమస్యల గురించి ఆలోచించుకుంటూ ఉంటే సృజనాత్మకమైనటువంటి మనస్సు దాన్ని సృష్టిస్తుంది. సుఖాల గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. అంచేత ఆయనే కరెక్ట్. ఆయన ఆశీర్వాదం వల్ల ముందు ఈ శక్తి ఇవాళ మీరు పొందారు. మీరు పుస్తకాలన్నీ బయట ఇక్కడే పెట్టండి, అందరూ కొనుక్కు వెళ్ళండి. కానీ మూడు శక్తులే ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది కుండలిని శక్తి, రెండవది ఏం చెప్పాను సూర్యకిరణ శక్తి, మూడవది ఏం చెప్పాను సూక్ష్మీకరణ శక్తి. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మహనీయులు అమరత్వం కోసం ప్రయత్నించారు. మహావీరుడు కానీ, బుద్ధుడు కానీ, అమరత్వము అంటే మీరు కొత్తగా సాధించేది ఏం లేదని గుర్తుంచుకోండి. మీరు నిజంగా అమరులే, మీరు గుర్తించటంలే. పరమ పూజ్య గురుదేవులు ఆ సందేశాన్ని ఇచ్చారు అమరత్వం కోసం. ఇంతమంది మహనీయులు, ఇప్పుడు మీరు చూడబోతున్నారు దాన్ని, ఇంతమంది మహనీయుల అమరఫలం కోసం ప్రయత్నించి అనేక మంది వ్యక్తులు ఆ బుద్ధుడిని కానీ, ఆ క్రైస్తుని కానీ, ఆ మొహమ్మద్ని కానీ, ఆ మతాన్ని కానీ, దాన్ని కానీ, మన హిందువులో ఇంతమంది దేవతలు కానీ, వాళ్ళని కానీ, నాకు అమరత్వాన్ని ప్రసాదించు అని ఏడుస్తూ ఉంటాం. ఆ అమరత్వం ఆల్రెడీ నీ దగ్గర ఉంది, నువ్వు గుర్తించటం లేదు అని పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నారు. తేడా అర్థమైందా? ఇంతవరకు వచ్చినటువంటి మహనీయులందరూ కూడా అమరత్వం కోసం సాధన చేశారు. గురువుగారు ఏం చెప్తున్నారు? నేను ఇచ్చేసానయ్యా అది బాబు, నిద్రపోతున్నామండి, లేపటానికి ఏం సాధన చేయాలో చెప్పండి. సాచి గట్టిగా కొట్టాలేమో లేకపోతే, ఇంకా నేను ఆ రేపు ఎప్పుడో కర్ర కూడా పట్టుకొస్తాను ఇంకా మీరు వినకపోతే. అర్థమవుతుందని చెప్తాను నేను. చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు మీరు ఆ పాట చూడబోతున్నారు, అందుకు దాన్ని ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. మొట్టమొదటి ఏం నేర్చుకోవాలి మనం? అమరత్వాన్ని నేర్చుకోవాలి. అనేక మంది మహనీయులు దానికోసం ప్రార్థించారు. పరమ పూజ్య గురుదేవుడు, నేను ఇచ్చేశాను, తీసుకోండరా, తీసుకోకపోతే తప్పవుంది. అందువల్ల మన బాధ్యత ఏంటి అంటే, మానవ జాతికి విషయం చెప్పాలి. ఆంధ్రాకో తమిళనాడుకో కాదు, భారతదేశం వచ్చే ప్రపంచం అంతరికి చెప్పాలి, నీకు అమరత్వం ఇచ్చేయబడింది. చాలామంది నన్ను అడుగుతారు, ఈట్ మాస్టర్ మీరు ఇలా చెప్తారు, కంప్యూటర్ ఒకటే కనిపెట్టాడు. ఎంతమంది కనిపెడతారు? కంప్యూటర్ ఒకటే కనిపెట్టాడు. ఆ కంప్యూటర్ ఇప్పుడు మీ అందరికీ ఉందా లేదా? దానికి మీరు ఏమైనా విశేష సాధన అంటే డబ్బు అది వేరే విషయం. అర్థమైందా? అమరత్వాన్ని అలా ఇచ్చేశారు, స్వీకరించండి. అమరత్వం తర్వాత ఏం కావాలి? ప్రేమ కావాలి. ఎందుకంటే ప్రేమ లేకపోతే అమరత్వం ఉన్నవాడు ఇంకా చప్పటం మొదలెట్టంటే వాడిని ఎవరు చావడు కదా. కానీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కృష్ణుడి చరిత్రలు చెప్తుంది, ఇచ్ఛామృత్యు ఉన్నవాడిని కూడా బాణాలతో గుచ్చి గుచ్చి 6 నెలలు బాధపడి చంపాడు. భీష్ముడు కూడా కృష్ణ భక్తుడే, అవునా? కానీ ఏంటి తప్పు చేశాడు? కృష్ణుడికి విరుద్ధంగా ఇచ్ఛామృత్యు ఉన్నవాడు కూడా చచ్చాడు. చచ్చిపోతామేమో అని కేవలం భయపడేవాళ్ళు అమరత్వం పొందటానికి ఏంటి కష్టం? ఉదాహరణ అర్థమవుతుందా? కరిష్యే వచనంతో పరమ పూజ్య గురుదేవుడు చెప్పింది. రేపు నేను ఆ పుస్తకాన్ని అందిస్తాను, నేను ఎలా సమర్పణ చేసుకోవాలో. కానీ ఇక్కడ ప్రేమతత్వం గురించి చెప్తున్నాను, త్యాగం గురించి చెప్తున్నాను. ఎవరికోసం త్యాగం చేస్తాం మనం? ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగం చేస్తాం. కానీ అక్కడ స్వార్థం ఉంది. ప్రేమ త్యాగం అంటాం ఫులిష్నెస్, త్యాగం త్యాగం అంటాం మూర్ఖత్వం. మీ ఆస్తి నమ్మి దాన్ని నమ్మి అప్పులు చేసి ఒక కుర్రాన్ని ఇంజనీరింగ్ చదివిస్తే అది త్యాగం చేశారా? లేకపోతే వాడు మామూలు వ్యక్తి కంటే ఎత్తుకి వెళ్ళాలి అనుకునేటటువంటి కోరికతో చేశారా? వాడు పెద్దవాడవుతాడు కదా, అంచేతో చిన్నదాన్ని డబ్బుని వాడు పెద్దవాడు అవటానికి మీరు ఉపయోగించుకుంటే అది త్యాగం అని ఎందుకంటారు? అంచేత ఇక్కడ ఈ పాటలో త్యాగం అని వస్తుంది, అది తప్పది. ఏమవ్వాలది? ప్రేమ అమరత్వము. పాటలో మాత్రం త్యాగం అనే వస్తుంది, కొంచెం ప్రేమగా మార్చుకోండి. దాని తర్వాత అమరత్వం ఉంది, త్యాగం ఉంది, కానీ ఎలా సేవ చేయాలో మీకు తెలియలేదనుకోండి. మీకు గుర్తుందా, ఒకసారి పనివాళ్ళ మీద కోపం వచ్చి కోతిని పనివాళ్ళగా పెట్టుకుంటాడు డాక్టర్. ఓ ఈగ వాళ్తుంది, డాక్టర్ కాదు ఒక రాజు, ఓ ఈగ వాళ్తుంది. కోతి ఏం చేసింది? ఈగను తోసేయటానికి డాక్టర్ యొక్క, డాక్టర్ అనే వస్తుంది మరి ఏ సినిమా వస్తుందో నాకు తెలియదు, అంచేత ఆ రాజు ఖడ్గం తీసి ఈగను కొట్టబోయి ఏమైంది? రాజు ముక్కుపోయే, లేకపోతే చచ్చాడేమో. అంచేత సేవ చేయటం తెలియాలి. ఇదైంది కదా, అంచేత అమరత్వము, త్యాగము అంటే ప్రేమ, ఎలా సేవ చేయాలో మీకు తెలియాలి. ఈ పాటలో కోరుకుంటాడు, మీరు కోరుకోవద్దు, మీకు ఇచ్చేయబడింది ఆచరించండి. చూపించమ్మా ఈ లైట్ తీసేమా, ఈ లైట్ ఆపేయండి. జాగ్రత్తగా గమనించుకోండి, మనం ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో ఉన్నాం. కాకువైదు పొద్దున్న 5:30కి ఈ 3 లక్షణాలు ప్రోతి చేసేటటువంటి 3 శరీరాల ధ్యానము పరమ పూజ్య గురుదేవుడి యొక్క గాయత్రి మంత్రోచ్చారణతో మీకు నేర్పించబడుతుంది. ఇక్కడ అమరత్వం అనేది గుర్తుంచుకోండి, బొడ్డులో ఉంటుంది. రామాయణం చదివితే తెలుస్తుంది, రావణాసురుడిని చంపాలంటే ముందు రావణాసురుడి యొక్క బొడ్డులో ఉన్న అమృతాన్ని తీసేయాలి. కానీ గురుదేవులు అమృతాన్ని అందిస్తారు. దాని తర్వాత హృదయంలో త్యాగం, ప్రేమ. హృదయంలోనే కదా ప్రేమ ఉండేది. ప్రేమ ఉంటే నువ్వు త్యాగం చేయాలన్నవి కష్టపడక్కర్లే, నువ్వు చేసేసి ఇంకా చేయలేదే అని బాధపడతావు. హృదయంలో ప్రవేశించేటటువంటి ఆ ప్రేమ త్యాగగుణం మీకు అందజేస్తుంది. కానీ ఈ అమరత్వం ఉండి ప్రేమ ఉండి ఏం చెయ్యాలో, ఏ సేవ చేయాలో తెలియకపోతే వేస్ట్ కదా. దాన్ని ప్రజ్ఞ అంటాం. ముంచేత ప్రజ్ఞ, శ్రద్ధ, నిష్ఠ, అది గురుదేవులు అందజేసినటువంటి పేరులో చాలా చాలా లోతులు ఉన్నాయి. కానీ ఈ పాటను ఎప్పటి నుంచో వింటున్నాం మనం, వినలేదే ఈ పాట ఎప్పుడు మీరు. కానీ పరమ పూజ్య గురుదేవులు దానికి సాధన చెప్తున్నారు. ఆ మహాత్ములుగా మారాలి అంటే పొద్దున్న 5:30కి ఆశ్రమానికి రండి. రేపు పొద్దున్న కూడా జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంది, దీనికి ఛుట్టీలు లేవు. కానీ గురుదేవులు ఛుట్టీ ఇస్తానన్నాడు. ఏ రోజు ఇస్తానంటే ఆ రోజున భోజనం చేయకపోతే ఆ రోజు సాధన కూడా మానేసుకో బాబు. ఇంచేత మేము భోజనం చేస్తాం కానీ అంటే మరి కుదరదు. అంచేత ఇక్కడ అవి జరుగుతూనే ఉంటాయి. కానీ గురుదేవులు కేవలం రెండు నినాదాలే మీకు అందజేశారు, అది మనం చెప్పుకున్నాం. 21వ శతాబ్ది విచార క్రాంతి అభియాన్ వర్ధిల్లాలి. విచార క్రాంతి అభియాన్ దానికి గురుదేవులు నీకు ఇచ్చిన వరదానం ఏంటంటే, మీరు దేవతలు, మీకు రాజమార్గం వేషించాను, మీ అడ్డంకుల్ని మీ బాధల్ని నేను తీసేస్తాను. కానీ రెండు హెచ్చరికలు ఇచ్చారు, అహంకారం వద్దు, కరిష్యే వచనం తావాని నోటుతో కాదు ఆచరణలో చెయ్యి, ఇది మనం చేస్తామని ఆశిస్తూ రేపందరూ కూడా పొద్దున్న రండి. సూర్యకిరణ ధ్యానం ఈయన యోగ నిద్రలో చెప్పారు, రేపు కూర్చొని చేస్తారు. పడుకుని చేసినా కూర్చొని చేసినా ఆలోచించేది మనస్సే కనుక రెండు ఒకటే. కానీ పొద్దున్న అక్కడ వచ్చి నిద్రపోకండి, నేను నిద్రపోవటం లేదు అనుకుంటూ చేయండి. 21వ శతాబ్ది విచార క్రాంతి అభియాన్. ఇప్పుడు జిఎస్ కృష్ణ గారు, మీకు కృష్ణ గారు వస్తున్నారు చూద్దాం. ఆయన అందజేసేటటువంటి సందేశం ఏంటండి, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా, కంప్లైంట్ రాసే వాళ్ళకే అడగండి, కాకు వారి మీద కంప్లైంట్ రాయండి. ఏమని కంప్లైంట్ రాయాలి? మేము పుస్తకం కొందామని వెళ్తే అయిపోయాయండి అంటారు. మీరు జాగ్రత్త పడండి, చాలామంది ఉన్నారు, మీరు అన్ని పుస్తకాలు తెచ్చి ఉండరు. కంప్లైంట్ నేను గ్యారంటీగా తీసుకుంటాను, దాని మీద నేను యాక్షన్ కూడా తీసుకుంటాను. జయ గురుదేవ్. పర్వాలేదు.